ఓం శ్రీ సాయిరాం. శ్రోతలందరూ ఇంతవరకు వేద జిజ్ఞాస కార్యక్రమాన్ని విన్నారు. ప్రతి గురువారం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి ఏషియా స్ట్రీమ్లో మీ అందరి కోసం అందించే ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. మరికొద్దిసేపట్లో మీరు తెలుగు ప్రత్యక్ష కార్యక్రమం శ్రీ సత్యసాయి దివ్య సందేశ జర్నీ వింటారు. అంతవరకు ఏషియా స్ట్రీమ్కి ట్యూనై ఉండండి. సాయిరాం.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య చరణారవిందాలకు శతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం, ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం శ్రీ సత్యసాయి మీడియా సెంటర్ నుండి ప్రతి గురువారం ఏషియా స్ట్రీమ్లో అందించే ప్రత్యక్ష కార్యక్రమాలను వింటున్నారు. ఈ ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా శ్రీ సత్యసాయి దివ్య సందేశ జరి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది మీ గణేష్. నాతో పాటు ఈరోజు మనతో స్టూడియోలో ఈ తెలుగు కార్యక్రమాన్ని దీంట్లో పాలు పంచుకుని ఒక చక్కని అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు శ్రీమతి సాయి స్వప్న గారు ఉన్నారు. సాయిరామ్ అక్క.
సాయిరామ్.
మరి ఈనాడు మనం ఎంచుకునేటటువంటి అంశం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే స్వామి ఎప్పుడు 3 ABCs ఆఫ్ లైఫ్ చెప్తారు. 1, ఆల్వేస్ బీ కేర్ఫుల్. 2, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ. 3, చాలా ఇంపార్టెంట్ది, ఆల్వేస్ బీ చేర్ఫుల్. మరి ఆల్వేస్ బీ చేర్ఫుల్ అంటే ఎప్పుడూ మనం ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలి అంటే మొదటి రెండు అంశాలు మనం చాలా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోవాలి. మొదటిది ఆల్వేస్ బీ కేర్ఫుల్ అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2, అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే మనం మంచి సాంగత్యంలో ఉండాలి, సత్సంగంలో.
అప్పుడే ఈ మూడోది ఫలిస్తుంది కదా.
అవును. మరి ఈరోజు మనం దేన్ని మనం దగ్గర చేర్చుకోవాలి అని ఆలోచించడం కన్నా దేన్ని మనం దూరం చేసుకుంటే వాటికి దగ్గర అవుతామో మనం ఆలోచించాలి. సో మేబీ శ్రోతలందరికీ కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు. ఇంకా సింపుల్ టర్మ్స్లో మనం తీసుకొని వద్దాము. అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే మనకందరికీ ఎప్పుడూ మనం గుడ్ కంపెనీలో ఉండాలి అని అంటూ ఉంటారు. అసలు గుడ్ కంపెనీ అంటే ఏంటి, బ్యాడ్ కంపెనీ అంటే ఏంటి అని మనం ఆలోచించినట్లయితే అక్క, స్వామి ఎప్పుడు చెప్తారు గుడ్ కంపెనీ అంటే ఎప్పుడూ మంచి వాళ్ళతో పాటు ఉండాలి అన్న థాట్ ఒక్కటే కాకుండా ఇంకొక దృష్టికోణం కూడా స్వామి చెప్తారు, అదేంటో చెప్తావా?
అంటే గుడ్ అన్నది మనుషులతో పాటు పరిస్థితులు అంటే ప్రదేశాలు కావచ్చు, అలాగే ఆలోచనలు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా గుడ్ కిందే వస్తాయి. సో మనుషులే కాకుండా మనం మిగతా వాటిని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడే ఆ కంపెనీ అన్నది గుడ్గా అవుతుందని నా అభిప్రాయం.
కరెక్ట్, చాలా బాగుంది. ఎందుకంటే మనం బయట ఏదైతే చూస్తామో అది ఇట్ ఈస్ జస్ట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఇన్ అస్. అంటే మనలో మనలో జరిగే ఆలోచనలు, మనలో వచ్చే భావాలు ప్రతిబింబమే మనం బయట చూసేది. యథా దృష్టి తథా సృష్టి అంటారు కదా. సో మనలో మనసులో మన ఆలోచనల్లో మంచి ఉంటే మనకి ఎదురుగుండా ఉండేది అంతా మంచిగానే కనిపిస్తుంది. మరి అంటే క్లీనింగ్ ప్రాసెస్ అంతా లోపల జరగాలి. సో అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అంటే మన ఆలోచనని, మన మాటని, మన క్రియని, ఈ మూడింటిని మనం సత్లోకి తీసుకొని వెళ్ళగలిగితే అంటే మంచిగా చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మనం చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోనే గుడ్ కంపెనీగా మనం మార్చుకోవచ్చని నా అభిప్రాయం.
చాలా బాగా చెప్పావు గణేష్. ఇంతవరకు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇదన్నీ కూడా మనం ఎందుకు చేస్తాము అంటే లాస్ట్ లో చెప్పుకున్నాం, ఆల్వేస్ బి చియర్ఫుల్ స్వామి చెప్పారు. ఎందుకంటే ఆనందంగా ఉండాలని అనుకుంటాం. స్వామి ఎప్పుడు అంటారు, నువ్వు ఆనందంగా ఉంటే ఎవరు దేరికొచ్చి నువ్వు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నావు ఎవరు అడగరు. అదే కొంచెం విచారంగా ఉన్నా లేకపోతే ఇంకో రకమైన ఎక్స్ప్రెషన్ ఉంటే వచ్చి అడుగుతారు, ఎందుకు అలా ఉన్నావు, ఏమైనా బాగాలేదా ఏంటి, లేకపోతే ఎందుకు డల్గా ఉన్నావు అని అడుగుతారు. అంటే మన నిజ స్వరూపం ఎప్పుడు ఆనందం అని స్వామి మనకు గుర్తు చేస్తూ ఉంటారు. మరి మనం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి తీసుకుంటే ఆనందం కోసమే ప్రాకులాడతాం. అంతెందుకు చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి క్షణం పెరిగి పెద్ద అవుతున్నప్పుడు అన్ని స్టేజెస్ లో కూడా మనం ఆనందంగా ఎలా ఉండాలన్న దాని చుట్టూ మిగతా పనులన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి, మనం చేస్తూ కూడా ఉంటాం. కానీ మనం అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఆ ఆనందం కోసం ఏం చేస్తామంటే చాలా అంటే కంఫర్ట్ సమకూర్చుకుంటాం. అంటే నాకు తినడానికి కరెక్ట్ గా ఉండాలి, ఉండటానికి బాగుండాలి, మంచి బట్టలు కావాలి, మంచి స్నేహితులు కావాలి, మన కుటుంబ సభ్యులతోటి రిలేషన్ బాగుండాలి, అప్పుడే నాకు ఆనందం వస్తుంది. తర్వాత ఎటువంటి బాధలబందీ లేకుండా ఉంటే, ప్రశాంతంగా ఉంటే అప్పుడు ఆనందంగా ఉంటాము. ఇలా మనం అన్ని కూడా బయటనున్న వస్తువులను అరేంజ్ చేసుకోవడంలో, బయటనున్న మనుషులతోటి రిలేషన్స్ ని బంధాలని కరెక్ట్ గా పెట్టుకోవడంతో ఆనందం వస్తుంది అనుకుంటున్నాం. అది తప్పు కాదు, అందులో ఆనందం ఉన్నది, కాబట్టి అదే పూర్తిగా మనకు ఆనందాన్ని ఇవ్వదు అన్నది మనం గ్రహించాలి. ఎందుకంటే ఆ వస్తువులు మనుషులు మన చుట్టూ ఉన్నప్పటికీ అదే వస్తువులు అదే మనుషులు మనకు ఆనందాన్ని దూరం చేయొచ్చు. ఎందుకు అంటే ఇందాక నువ్వు చెప్పినట్టు మన లోపల ఆలోచనలు, స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, సృష్టి లోపం లేదు మీ దృష్టి లోపమే అని. మన దృష్టి లోపం ఎందుకు అవుతుంది అంటే మనకు తెలుసో తెలియకో, అన్ని తెలిసి తప్పు చేస్తామని కాదు, మనకు తెలియకుండా మన ఆలోచనలు మన ఆ రకంగా పట్టుకెళ్తున్నప్పుడు, అంటే ఒక సందర్భంలో మనకు ఆనందం ఇచ్చిన వ్యక్తే మన ఆలోచన బాగలేనప్పుడు అదే వ్యక్తిని చూస్తే మనకు బాధ రావచ్చు, దుఃఖం రావచ్చు, చికాకు రావచ్చు, కోపం రావచ్చు. కాబట్టి మన ఆలోచనలకు మెయిన్ గా మన ప్రశాంతతకి గాని ఆనందానికి గాని అందులో ఉంచడానికైనా వాటిని దూరం చేయడానికైనా ముఖ్యమని చెప్పుకున్నాం. మరి ఈ బ్యాడ్ కంపెనీ అంటే మనం ఎప్పుడు ఆనందంగా ఉండాలనుకుంటాము, ముఖ్యంగా మనం చూస్తే డేలోని రకరకాల మూడ్స్ లో ఉంటాం గణేష్ మనం. అంటే ఇప్పుడు లైక్ ఏదైనా పని చెయ్యాలి అర్జెంట్ గా ఉన్నప్పుడు పక్కన జోకులు వేస్తున్నా మనం సీరియస్ మూడ్ లో ఉంటాం, ఎందుకంటే ఆ పని ఎంత ఇంపార్టెంట్, ఎలా మనం ముగించాలన్న దాంట్లో ఆలోచిస్తాం. అలాగే మనం ఇంకో రకమైన ఏదైనా ఇంట్లో ఎవరికైనా బాగాలేనప్పుడున్నప్పుడు అప్పుడు ఆ బాధలోని ఎలాగ ఇది చెయ్యాలన్న ఆ ఆలోచనలో ఉంటాం. సో డిఫరెంట్ డిఫరెంట్ మూడ్స్ లో ఉంటూ ఉంటాం. ఇవన్నింటికన్నా డేంజరస్ మూడ్, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక రియల్ బ్యాడ్ కంపెనీ ఒకటి ఉన్నది, అది మన అన్నింటి నుంచి దూరం చేసి మన అధఃపాతాలను తొక్కేసేది ఉన్నది. అది అదే ఏంటి అంటే కోపం. ఇప్పుడు మనం ఈరోజు మన దివ్య సందేశంలోని ఈ కోపాన్ని ఎలా జయిస్తాం, కోపాన్ని జయిద్దాం అన్న దీంట్లో ముందుకు వెళ్దాం గణేష్.
తప్పకుండా అక్క. దీనికి మనం కోపాన్ని ఎలా జయించాలి అని మాట్లాడుకునే ముందు, అసలు ఈ కోపం ఏమిటి, అసలు ఇది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ పరిస్థితుల్లో వస్తుంది, అసలు ఈ కోపం ఈ శత్రువు అనుకుంటున్నాం మనం, ఈ శత్రువు దాని స్ట్రెంగ్స్ ఏంటి, దాని వీక్నెసెస్ ఏమిటి, ఆ శత్రువు వల్ల మనకొచ్చే స్ట్రెంగ్త్ ఏంటి, మనకొచ్చే వీక్నెస్ ఏంటి అన్న అనాలిసిస్ మనం జాగ్రత్తగా చేసుకుంటే మనం ప్రతి శత్రువును కూడా మనం పాజిటివ్గా ఎలా వాడుకోవచ్చు అనేది ఒక ఆలోచన స్టేట్కి మనం వెళ్ళొచ్చు అన్నమాట.
స్వామి ఎప్పుడు చెప్తారు కదా, మీ వీక్నెస్ని స్ట్రెంగ్త్ చేసుకోండి అంటారు.
అవును. సో మరి ఈరోజు అసలు ఈ కోపం రావటం వల్ల మనిషి ఏ విధంగా, ఇందాక నువ్వు చెప్పినట్టక ఎంతటి మంచి మనిషినైనా, ఎంత ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తినైనా సరే, ఉన్నత మంచి పరిస్థితిలో ఉన్నవాడినైనా సరే, అతపాతాళానికి తీసుకొని వెళ్ళిపోతుంది అని ఒక మాట అన్నావు. సో అది ఎలా జరిగింది, మరి ఆ కోపాన్ని నియంత్రించుకున్నప్పుడు మనిషిలో ఎలాంటి పరివర్తన వచ్చి జీవితం ఒక యూ టర్న్ మలుపు తిరుగుతుందో మనం ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం.
తప్పకుండా.
ఇది ఒక పీడియాట్ చాలా పేరుగాంచిన పీడియాట్రిక్ న్యూరోసర్జన్ యొక్క కథ. ఆయన పేరు డాక్టర్ బెంజమిన్ కార్సన్. సో ఆయన 9వ తరగతి చిన్నప్పటి నుంచి ఆయన డ్రీమ్ ఏమిటంటే ఒక చక్కని డాక్టర్ కావాలని ఆయన మనోభావం అన్నమాట, ఆయన గోల్. సో అది అచీవ్ చేయడానికి చాలా కష్టపడి చదువుకుంటూ ఉంటాడు ఆయన. సో 9వ తరగతిలో ఒకసారి తను తన స్నేహితుడు ఒక పార్క్కి వెళ్ళి సరదాగా కాలం గడుపుతూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిపి ఒక రేడియో వింటూ ఉంటారు. ఈయనకి నచ్చిన పాటల ఛానల్ ఒకటి పెట్టినప్పుడు తన ఫ్రెండ్కి చాలా చికాకు వస్తుందన్నమాట. ఏంట్రా ఇలాంటి ఛానల్ పెట్టావు, మ్యూజిక్ అంటే ఇది కాదు, నీకు అసలు మ్యూజిక్ సెన్సే లేదు అని ఒక మాట అనేస్తాడనమాట. అనేసినప్పుడు ఇతనికి చాలా బాధ, ఆ బాధతో పాటు కోపం వస్తుంది. ఎంత తీవ్రమైన కోపం వచ్చేస్తుందంటే ఈయన ఆల్రెడీ చాలా షార్ట్ టెంపర్డ్ అయిన ఒక అబ్బాయి అనమాట. చాలామంది పెద్దలు ఇతనికి హెచ్చరిస్తుంటారు నువ్వు కోపం తగ్గించుకో అని. సో ఆ ఉద్వేగంలో ఆ పరిస్థితిలోని తన పాకెట్లో ఉన్న ఒక నైఫ్ తీసి ఇలా చాచిపెట్టి ఒక గుచ్చు గుచ్చేస్తాడనమాట, ఎక్కడ పొట్టలో. అంటే అంత తీవ్రమైన అటువంటి కోపానికి లోనవుతాడు అతను. అంటే భగవంతుడు ఒక వ్యక్తిని మార్చాలి అనుకుంటే పరిస్థితిని ఎలాగా టర్న్ చేస్తారనేది ఈ కథ మనకి నేర్పిస్తుంది. ఆ కోపంతో పొడిచిన ఆ పొడుపుకి భగవంతుని అదృష్టవశాత్తు ఆ అబ్బాయి తన స్నేహితుడు ఎవరైతే ఉన్నారో తను వేసుకున్న ప్యాంట్ బకుల్కి ఆ కత్తి దిగుతుందన్నమాట. కానీ ఆ ఫోర్స్కి మొత్తం ఆ బకులంతా ఊడొచ్చేసి ఆ బెల్ట్ చిరిగిపోయి వాళ్ళ స్నేహితుడు ఎంతో ఆశ్చర్యం కాకుండా చాలా షాక్కి లోనవుతాడు అనమాట. ఏంటి వీడు ఇంత పనిచేశాడు అని నోటంటా మాటలు రావు. ఆ అబ్బాయికే కాదు, ఈ పనిచేసిన డాక్టర్ కార్సన్కి కూడా తను ఏం చేశాడు, ఇంత తీవ్రమైనటువంటి పని చేయడానికి గల కారణం ఏంటి అని అక్కడి నుంచి ఆ కత్తి పడేసి తన ఇంటికి వెళ్ళిపోయి ఒక రూమ్లో తలుపు వేసేసుకొని ఏడుస్తూ ఉంటాడు, వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. సో మాటి మాటికి అదే సీన్ గుర్తొస్తూ ఉంటుందన్నమాట, ఎంత మర్చిపోవాలనుకున్నా. అలా ఒక కంప్లీట్ రోజంతా తను తాను ఒక రూమ్లో పెట్టేసుకొని ఎందుకు ఇలా చేశాను, నాకు ఎంతోమంది పెద్దవాళ్ళు చెప్పారు నన్ను కోపం తగ్గించుకో అని. ఈ విధంగా ఒక చిన్న కత్తి నా చేతిలో ఉన్నప్పుడు ఒక అబ్బాయిని చంపడానికి వెళ్తే ఏ విధంగా నేను డాక్టర్ని అవ్వగలను, నేను సర్జరీ చేసే సమయంలో నాకు కోపం వస్తే ఏమవుతుంది, ఈ జన్మలో నేను ఇంకా డాక్టర్ని అవ్వలేను అని చెప్పి ఇంకా అలా ఏడుస్తూనే ఉంటాడు. తనకి ఒళ్ళంతా చెమటలు పట్టేస్తుంది. తన కళ్ళ ముందు అదే సీన్ నడుస్తూ ఉంటుందన్నమాట, తను పొడిచినది. అండ్ ఆ అబ్బాయి దాన్ని చూసి అలా షాక్ అయిపోయింది. సో ఎంతకీ దాని నుంచి తేరుకోకపోతుంటే అప్పుడు ఆయనకి ఒక ఆలోచన వస్తుంది, ఎప్పుడో వాళ్ళ తల్లి చెప్పిన విషయం. వాళ్ళ తల్లి చెప్తుంది, చూడరా నువ్వు పశ్చాత్తాప పడితే అప్పుడు నీ కోపం తగ్గుతుంది, భగవంతుడికి ప్రార్థిస్తే నీ కోపం తగ్గుతుంది, ప్రార్థన అన్నింటికన్నా ముఖ్యమైనది అని చెప్పి సలహా ఇస్తుంది అన్నమాట వాళ్ళ తల్లి. బాత్రూంలో వాటర్ టబ్లో నేను కూర్చుండిపోయి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆ అబ్బాయికి ఆలోచన వచ్చి భగవంతుడిని గుర్తు చేసుకుంటాడు. ఆ నిమిషంలో చేసుకొని ఎంతో ఏడుస్తాడనమాట, భగవాన్ ఈ సమయంలో నువ్వు కానీ నా ఆలోచన విధానాన్ని మార్చకపోతే నా జీవితం దేనికి పనికిరాకుండా పోతుంది, నేను డాక్టర్ని అవ్వాల్సిన వాడిని, ఆ కత్తి కొంచెం పైకి దిగి ఉంటే ఈ పాటికి ఏ రీహాబిలిటేషన్ సెంటర్లోనో జైల్లోనో ఉండేవాడిని, మరి నా ఆలోచనని నా కోపాన్ని ఎలా తగ్గిస్తావు, అంతా నీ చేతిలోనే ఉంది, ఈ సమయంలో నువ్వు అది చేయకపోతే నా జీవితం వ్యర్థం అని చెప్పి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకో అతను కనిపించి వాటర్ టబ్లోంచి బయటకు వచ్చి దగ్గరే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఒక బైబిల్ పుస్తకం తీస్తాడు, భగవంతుణ్ణి తీవ్రంగా ప్రార్థించి పుస్తకం ఓపెన్ చేస్తాడు. 16th chapter 32nd verse 32వ వర్స్లో ఆయనకి కళ్ళెదుట కనిపించేది ఈ పర్టికులర్ అర్థం అన్నమాట తంది. ఎవరైతే కోపాన్ని నియంత్రించుకోగలరో అత్యంత శక్తివంతమైన మనిషి కన్నా అతడే గొప్పవాడు అని ఆ క్షణంలో భగవంతుడు అతనికి ఒక దారి చూపిస్తాడనమాట. సో ఆ క్షణంలో ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు, ఇప్పటి నుంచి కోపానికి నేను బానిసనవ్వకూడదు, ఆ కోపం నా కంట్రోల్లో ఉండాలి అన్న ఒక సంకల్పంతో అతను జీవితం మొత్తం గడుపుతాడు. ఇప్పుడు చాలా పేరుగాంచినటువంటి ఒక పీడియాట్రిక్ న్యూరోసర్జన్గా ఆయన విశ్వవిఖ్యాతి పొందారు. ఆయన వాళ్ళ
అదే కత్తి ఆయన చేత ఎన్నో జీవితాలని ప్రాణాలు పోస్తున్నది అన్నమాట.
అవును, అంటే మనం ఆ ఎనిమీని కూడా మన స్ట్రెంగ్త్గా మార్చుకొని అది మన జీవితాన్ని ఎలా మలచగలదో ఒక ఆలోచన పరిధిని మనం డెవలప్ చేసుకుంటే జీవితం ఇలా మలుపు తిరుగుతుందక్క.
చాలా బాగుంది గణేష్. ఇప్పుడు మన కార్సన్ గారి విషయం తీసుకుంటే, అక్కడ కోపం ఎందుకు వచ్చింది అంటే, నీకు ఆ మంచి టేస్ట్ లేదు, నీకు మ్యూజిక్ సెన్స్ లేదు, అంటే నీకు చేత కాదు అని ఎవరైనా అన్నప్పటికీ మనలో కోపం వస్తుంది. అంటే మనం ఏంటి ఒక హోప్ పెట్టుకున్నాం, అంటే మనని మనం గ్రేట్ గా మనం ఇచ్చేసుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. దాన్ని ఎవరైనా కించపరిచినా, మనని మనం తక్కువ చేసినా సరే మనకు బాధ కలుగుతుంది. అదే స్వామి చెప్తారు కదా, అహంకారం, అంటే నేను ఇంత దానికన్నా తక్కువగా ఎవరైనా చూసినా నేను తట్టుకోలేమన్నమాట. అలాగే నువ్వు చెప్తుంటే ఎన్నో ఉదాహరణలు గణేష్, అంటే ఫ్రెండ్స్ తోనే అవ్వచ్చు, ఇంట్లో అవ్వచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో గృహిణులు తీసుకుంటే ఎన్నో సందర్భాల్లో అంత కష్టపడి ఉదయం లేచి అన్ని పనులు చేస్తుంటారు. ఎప్పుడైతే ఆ కష్టంకి తగిన ఫలితం రాకపోయినా పర్వాలేదు, కానీ అది ఆ విపరీత పరిణామాలు తీసినప్పుడు వెంటనే కోపం వస్తుంది. సపోజ్ ఏదో వంట తయారు చేసాము, పిల్లలు పెడుతున్నప్పుడు దాన్ని నొంపేశారు అనుకో, అక్కడ ఏంటంటే వాళ్ళ ఆ కోపం ఎలా వస్తుందంటే అప్పుడు చేస్తే టైం ఉండకపోవచ్చు, లేకపోతే అక్కడ తనకి ఆ శక్తి లేకపోవచ్చు. ఎన్నో రకాల సిచ్యువేషన్స్ లోని దానికి ఇంకొక ఆల్టర్నేట్ లేనప్పుడు కోపంగా వ్యక్తం అవ్వచ్చు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వాళ్ళతో డీల్ చేస్తున్నప్పుడు, పెద్దవాళ్ళతో డీల్ చేస్తే మనం అనుకున్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేయకపోవచ్చు. పిల్లలకి మనం ఎన్నో మంచిగా జాగ్రత్తలు చెప్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అని, అవి వాళ్ళు జాగ్రత్తలు పాటించుకోకుండా దానివల్ల వాళ్ళకి ఏమైనా అపకారం జరిగినా, వాళ్ళకి జరగకపోవడం జరిగినా, జరుగుతుంది ఏమో అన్న భయంతో ముందుగానే మనం కోపాన్ని ప్రకటిస్తూ
ఉంటాం. ఇంకొక చక్కని విషయం మనం గుర్తు తెచ్చుకోవాల్సింది ఏంటంటే, మనిషిని సంఘజీవి అంటారు. అంటే ఆ వర్డ్ మనం ఇంగ్లీష్లో మనం దాన్ని ట్రాన్స్లేట్ చేస్తే మ్యాన్ ఈజ్ అ సోషల్ యానిమల్. అంటే లాస్ట్లో మనం కూడా ఆ పశువు జాతికి చెందిన వాళ్ళమే, ఎందుకంటే మనం కోతిలోంచి వచ్చిన వాళ్ళమే మనం. సో
పశువు నుంచి పరిణామం చెందొచ్చా,
మనం అంచెలంచెలుగా ఎదిగి ఆ 84 లక్షల జీవరాశుల్లో ఉత్తమమైన స్థానానికి మనం చేరగలిగామన్నమాట. సో అది, సో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క భావం, అంటే చిన్న పురుగు నుంచి మన ముందు వచ్చినటువంటి ఆ కోతి వరకు ఉన్న లక్షణాలు అన్నీ మనలో ఉన్నాయి. సో మన
అంటే ఫిజికల్ గా పరిణామం జరిగింది, మెంటల్లీ మనం చేసుకోవాలి.
అవును, అది మన సాధన ద్వారా మనం ఎలా మనలో ఉండే ఆ ఉద్రేకాలను, ఆ ఉద్వేగాలను ఎలా కంట్రోల్ చేసుకుని దాన్ని సరైన దిశగా మనం మార్చుకుని దాన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్ ఇస్తామో, మన సాధన అంతా దాని మీదే డిపెండ్ అయి ఉంది. సో ఆ పశు లక్షణాల్లో చాలా ముఖ్యమైనది మన ఎనిమి అనుకుంటున్నది ఈ క్రోధం, ఈ కోపం.
స్వామి అందుకే కదా మనుషుల్ని 3 రకాలుగా చెప్తారు, మనిషిలో ఉన్న పశువు, మనిషిలో ఉన్న మనిషి, మనిషిలో ఉన్న దైవం. ఈ పశువు గుణాలు, మనిషి గుణాలు, తర్వాత దైవ గుణాలు అన్ని మనలోనే ఉన్నాయి. నువ్వు చెప్పినట్టు ఆ 82 లక్షల జీవరాశులు అన్ని లక్షణాలతోనే మనం ఈ మనిషిలో ఉన్నది. కాబట్టి ఇందులో మనకి అక్కర్లేనివి ఏవి, మనం దేన్ని డెవలప్ చేసుకోవాలి, దేన్ని మనం చేరుకోవాలన్నది మనం తెలుసుకున్నప్పుడే అది సాధ్యపడుతుంది అంటారు స్వామి. ఎప్పుడైతే ఈ కోపం అన్నది పశు లక్షణం స్వామి చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడు కుక్క కోపం వచ్చింది అనుకోండి, అది కోపాన్ని ప్రకటిస్తుంది. అలాగే ఇంకొక క్రూర జంతువు కోపం వస్తే దాని కోపం ప్రకటిస్తుంది. వాటికి మనకి ఉన్న తేడా ఏంటి అంటే, ఆ కోపాన్ని వాళ్ళు జయించి దాని నుంచి శాంతంగా రూపంగా వచ్చి కోపం రాకుండా చేసుకోవడం ఆ జంతువులకు సాధ్యం కాదు. కానీ మనుషులకు స్వామి ఏం చెప్పారంటే, మీకు ఆ బుద్ధిని ఇచ్చాము, భగవంతుడికి ఇచ్చిన బుద్ధి, ఆ విచక్షణ వల్లని ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అన్నది మనం తెలుసుకుని దాన్ని జయించాలి, దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలని స్వామి చెప్తారు.
అంతే అక్క, అంతే. మరి ఈ కోపాన్ని జయించడం ఎలా అన్న మనం ఆలోచనలో పడితే, ఫస్ట్ ఏ ఏ పరిస్థితుల్లో ఈ కోపం వస్తుందో ఇందాక మనం ఆలోచన చేస్తూ వచ్చామో, మన యొక్క అహంకారాన్ని దెబ్బతీసే మాట కానీ చేష్ట కానీ ఎవరైనా చేసినప్పుడు మనకి కోపం వస్తుంది. లేకపోతే మనకి ఇష్టం లేని పని ఎవరైనా చేసినప్పుడు మనకి కోపం వస్తుంది. ఇంకొక
అంతేకాకుండా మనం ఒక ప్లాన్ చేసుకుంటాం, ఇలా అవ్వాలి అని అనుకుంటాం, అలా అవ్వాలి అనుకున్నది అవ్వకపోయినా లేకపోతే వేరే విధంగా అయినా కూడా మనకు కోపం వస్తుంది.
అవును, అంటే మన ఊహకి, మన అంచనాలకి, మనం వేసుకున్న ప్రణాళికలకి విరుద్ధంగా ఏదైనా జరిగితే, అంటే మన ఎక్స్పెక్టేషన్ కి ఆపోజిట్ గా జరిగితే మొట్టమొదట మనకు వచ్చే భావం కోపం. విచారం కన్నా ముందు కోపం వస్తుంది. సో మరి ఈ కోపాన్ని మనం జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ వెళ్తే ఈ కోపం వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది?
ఇదే దీన్ని మనం అంటే ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, కోపం వచ్చినప్పుడు ఏంటంటే మనలో ఎన్నో తెలియని మార్పులు సంభవిస్తాయి, అంటే మనం ఊహించని మార్పులు సంభవిస్తాయి, అంతే కదా గణేష్?
అవును, చక్కగా ఒక పద్యంలో సుమతి గారు చెప్పారు, తన కోపమే తన శత్రువు, తన తన శాంతమే తనకు రక్ష, దయచుట్టంబౌ తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అన్నారు. మరి
అంటే అవును, ఇక్కడ చెప్తున్నట్టు కోపమే మన శత్రు ఎలా అవుతుంది అంటే, ఇందాక అన్ని సందర్భాల్లోని మన డాక్టర్ కార్సన్ దాన్ని జయించి దానివల్ల తెలుసుకొని రియలైజ్ అయ్యి తను బయటకు వచ్చారు కాబట్టి తను దాన్ని జయించగలిగాడు, అందులోంచి మంచిని నేర్చుకోగలిగారు, లేకపోతే అదే తన శత్రు అయిపోయి తన జీవితం అంతా కూడా నాశనం చెందేది.
సో ఒక పరిస్థితి,
అలాగే
ఒక పరిస్థితి మనకి ఎదురైనప్పుడు దాంట్లో మనం ఉద్వేగపడకుండా, దానికి మనం బానిస కాకుండా ఏ విధంగా మనం ఆ శాంతాన్ని ప్రదర్శిస్తామో అప్పుడు మనకి కోపం రాకుండా ఆ శాంతం మనకి ఆయుధంగా నిలుస్తుంది అనడానికి స్వామి ఒక చక్కని చిన్న కథ చెప్తారు. ఆ చిన్న కథ ఏంటో మనం తెలుసుకుందాం. ఒకసారి సాందీప మహాముని ఆశ్రమంలో చదువుకుంటున్న సమయంలో కృష్ణుడికి చాలా బాల్యమిత్రుడైనటువంటి సాత్యకి, తనతో పాటు ఉన్న బలరాముడు, వీరు ముగ్గురు కలిసి ఒక అడవిలోకి వెళ్తారు గురుపత్ని చెప్పినటువంటి ఒక పనిని పూర్తి చేసుకుని రావటానికి. కానీ వాళ్ళు బయలుదేరటమే చాలా ఆలస్యంగా బయలుదేరి చీకటి పడేసరికి అడవిలో ఉండిపోతారు. అప్పుడు ఒక పెద్ద వాన రావటము ముగ్గురు ఆ సిచ్యువేషన్లో కూడా శ్రీకృష్ణుడు ఆ చిన్నపిల్లల స్థాయిలో కూడా వాళ్ళకి ఒక పాఠం చెప్పాలని అనుకుని వాళ్ళని ఆ స్టేట్లోకి తీసుకుని వెళ్ళాడనమాట. సో సరే ఈ రాత్రికి ఇక్కడే ఉండిపోదాము, ఈ చెట్టు నీడను మనం ఉందాము, వర్షం తగ్గి తెల్లవారాక మనం తిరిగి ఆశ్రమానికి వెళ్ళిపోదాము అని కృష్ణుడు చెప్తాడు. బాలకృష్ణుడు చెప్పినప్పుడు సరే అని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు. కానీ కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ ఘోర అరణ్యం ఇది, చాలా పులులు జంతువులే కాక రాక్షసులు కూడా ఉంటారు, సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి, మనం ఇద్దరేసి పడుకొని ఒకళ్ళు మేలుకొని మనం కాపలా కాయాలి అని చెప్తాడనమాట. ఒక ప్రణాళిక వేసుకుంటారు. సో అప్పటికి సమయము 7 గంటలు అవుతుంది. సరే అని చెప్పి ముగ్గురు ఒక డెసిషన్కి వచ్చి 7 నుంచి 10 గంటల వరకు కృష్ణుడు కాపలా కాస్తాడు, 10 నుంచి రాత్రి 1 గంట వరకు సాత్యకి కాపలా కాస్తాడు, తిరిగి 1 గంట నుంచి 4 వరకు బలరాముడు, మళ్ళీ 4 నుంచి బ్రహ్మముహూర్తంలో 7 గంటల వరకు శ్రీకృష్ణుడు కాపలా కాద్దామని వాళ్ళు ప్రణాళిక వేసుకుంటారు. సరే అని చెప్పి 7 నుంచి 10 వరకు తన డ్యూటీ అయిపోతుంది. అప్పుడు కృష్ణుడు పడుకుంటాడు. కృష్ణుడు బలరాముడు పడుకున్నప్పుడు సాత్యకి లేచి ఉంటాడు అన్నమాట. భయం వేస్తుంది ఆ చీకట్లో. అప్పుడేమిటి, ఒక రాక్షసుడు పెద్ద ఘోరంగా అరుచుకుంటూ వచ్చి ఒక వికృతమైనటువంటి రూపం దాల్చి వస్తాడు. అప్పుడు సాత్యకి తెలుస్తుంది, అరే కృష్ణుడు చెప్పాడు కదా రాక్షసులు ఉన్నారు ఈ అడవిలో, వీడి సంగతి ఎంతో తెలుద్దాం, అప్పటికే వాళ్ళు విద్యలవే నిన్ను నేర్చుకుంటారు, సో వీడితో పోరాడి మనం వీడి సంగతి ఏంటో తెలుద్దాం అని చెప్పి చాలా కోపంగా వీరవిహారం చేయడానికి సిద్ధమవుతాడు సాత్యకి. ఇద్దరు బాగా ముష్టిఘాతాలు ఎక్స్చేంజ్ చేసుకుని బాగా ఆ రాక్షసుడు కోపంతో కొడతాడు, సాత్యకి కూడా కోపంతో కొడతాడు అనమాట. ఎన్ని దెబ్బలు తగిలినా ఎంత అరుపులు అరిచినా శ్రీకృష్ణుడు అన్నీ అబ్జర్వ్ చేస్తూనే పడుకున్నట్టు నటిస్తాడు. బలరాముడికి మాత్రం ఏమీ వినిపించదు. సరే తన్నులు తినాడు సాత్యకి. చివరికి కోపంతో ఒక ముష్టిఘాతం ఇస్తే ఆ రాక్షసుడు భయపడి పారిపోతాడు. ఏమీ జరగనట్టు సాత్యకి వచ్చి బలరాముని లేపుతాడు. లేపి, బలరామా ఇప్పుడు నీట అని నువ్వు వెళ్ళి కాపలాకాయ అంటాడు. కానీ ఏం జరిగిందో మాత్రం అసలు చెప్పడు, ఎందుకంటే తను దెబ్బలు కాల్సిన విషయం ఎవరికి తెలియకూడదని. అక్కడే అహంకారం అడ్డొస్తుంది అనమాట. సో సాత్యకి పడుకుంటాడు. బలరాముడు లేచిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎంతో అప్పటికే దెబ్బలు తిన్న రాక్షసుడు ఇంకా కోపంతో వస్తాడు. కోపంతో వచ్చి బలరాముడిని ఇంకా చెదగొడతాడు అనమాట. బలరాముడు కూడా తెలుసు కదా చాలా ఈగో హట్ అయ్యి బలరాముడు కూడా ఇంకా ముష్టిఘాతాలు ఇస్తాడు. ఇద్దరు మల్ల యుద్ధం చేస్తారు. చివరికి రాక్షసుడు ఇంకా దెబ్బలు కాసి వాడిని పంపించేస్తాడు బలరాముడు. సరే బలరాముడు పడుకుంటాడు, సేమ్ థింగ్ కొనసాగుతుంది అనమాట. బలరాముడు కూడా ఏం జరిగిందో కృష్ణుడికి సాత్యకికి చెప్పడు. సరే కృష్ణ, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నువ్వు కాపలా కాయాలి అంటూ 4 నుంచి 7 వరకు శ్రీకృష్ణుడిని లేపుతాడు అనమాట. శ్రీకృష్ణుడు ఆ చిద్విలాస స్వరూపము, ఆ సుందర మనోహర రూపము, ఎవ్వరు ఆ రూపాన్ని, అందమైన రూపాన్ని చూసినా వాళ్ళు కరిగిపోవాల్సిందే. సో ఆ రాక్షసుడు ఎంతో కోపంతో వస్తాడు. అప్పటికే 2 సార్లు దెబ్బతిన్న రాక్షసుడికి కోపం హయ్యెస్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. వచ్చి కృష్ణుడు ముందు వికృతమైన రూపంతో ఇలా నించుంటాడు. నించున్నప్పుడు సాత్యకి బలరాముడు చేసినట్టు శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతే కోపంతో వెళ్ళి ఒక్క ఘాతం ఇస్తే ఆ దెబ్బకి హతమార్చచ్చు ఆ రాక్షసుడిని. కానీ కృష్ణుడు అలా చేయలేదు. కృష్ణుడు ఎంతో చిరు మందహాసంతో ఆ చిద్విలాసమైనటువంటి ఆ రూపంతో రాక్షసుడి వైపు తిరిగి చిన్న చిరునవ్వు నవ్వుతాడనమాట. ఈ నవ్వు నవ్వడం వల్ల ఆ రాక్షసుడికి సగం కోపం తగ్గిపోతుంది. తగ్గిపోయి కృష్ణుడి దగ్గరికి వస్తాడు. కృష్ణుడు నవ్వుతున్న కొద్దీ అతనిలో ఉన్న ఆ ఆవేశము, ఆ ఫియర్స్నెస్ అవన్నీ తగ్గిపోయి ఒక చిన్న పిల్లాడిలాగా కృష్ణుడి దగ్గరికి వచ్చి కృష్ణుడి కాళ్ళు పట్టుకుని ఇద్దరూ కలిపి ఆడుకుంటూ ఉంటారు. కేవలం ఆ ప్రేమతో ఆ కోపాన్ని, ఆ ఉద్రేకాన్ని జయించి సాత్యకి బలరాములు ఇద్దరూ 7 గంటలకు లేచినప్పటికీ ఈ రాక్షసుడు శ్రీకృష్ణుడు ఇద్దరు చక్కగా ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు చెప్తాడు శ్రీకృష్ణుడు, చూడండి కోపాన్ని కోపంతో మనం జయించలేము, కోపాన్ని కేవలం ప్రేమతోనే జయించవచ్చు అని. ఆ సందర్భంలో చక్కగా ఒక జీవిత పాఠాన్ని కేవలం సాత్యకి బలరాముడికే కాకుండా మనకి కూడా శ్రీకృష్ణుల వారు నేర్పించారు.
చాలా బాగుంది, ఎంతో చక్కగా కృష్ణుల వారు మనకు చెప్పారు ప్రేమతో జయించవచ్చని. అదేవిధంగా స్వామి చెప్తారు, ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అవుతాయి అంటే కోపాన్ని ప్రదర్శించడం వల్ల ఏం జరుగుతుందో నిజంగా తెలుసుకుంటే, అంటే ఇప్పుడు నిప్పులో చేయి పెడితే కాలుతుంది అని తెలిస్తే మనం నిప్పు దగ్గరికి వెళ్ళాం, నిప్పులో చేయి పెట్టే ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే కాలితే వచ్చే నొప్పి, దాని వల్ల అనుభవించాల్సిన కష్టం అన్నది తెలిసినప్పుడు నిప్పును చూడగానే మనం వెనక్కి ఉంటాం. అలా క్రోధం అన్నది మనకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అని మనం నిజాలు తెలుసుకున్నప్పుడు దాన్ని మనం, అంటే ఎవరో చెప్పక్కర్లేదు, మనంతటి మనమే దానికి ఒక స్పీడ్ బ్రేకర్ వేసి అలా ఒక బ్రేక్ వేసి మనం దాన్ని ఆపుతాం అనమాట. స్పీడ్ బ్రేకర్ అంటే గుర్తొచ్చింది, మనం కార్లో వెళ్తున్నప్పుడు చాలా సార్లు గణేష్ దీన్ని సిటీల్లో అందరం కూడా ఫేస్ చేస్తూ ఉంటాము. మనం చాలా ప్రశాంతంగా బయలుదేరుతాము, ఆ రోజు ఎంతో ఆనందంగా గడపాలి, అన్ని ప్లాన్ చేసుకుంటాము, చక్కగా కూల్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఎవరు రాంగ్ డైరెక్షన్ లో వస్తారు. మన తప్పు ఉండదు, అయినప్పటికీ వాళ్ళు రావడం వల్ల మొత్తం, అంటే యాక్సిడెంట్ జస్ట్ అవ్వాల్సింది మిస్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు డ్రైవ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? ఫస్ట్ ఏంటవుతుంది అంటే ఉన్న అంత హాయిగా ప్రశాంతంగా బయలుదేరారో ఆ ప్రశాంతత పోతుంది. తర్వాత అంత స్పీడ్ గా రావడంతో ఏమవుతుందో అని భయం అన్నది లోపల నుంచి ఆవరిస్తుంది మనకి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చెయ్యాలో తెలియదు, ఎందుకంటే మనం వెళ్లాల్సిన తోవ అడ్డుకుపోయింది, వాళ్ళ వచ్చే నెక్స్ట్ మూమెంట్ మనం ఏం చేయాలో తెలియదు. సో తెలియకుండా ఆ అసంకల్పిత ప్రతీకార చర్యలను మనం సైన్స్ లో చదువుకుంటాం చిన్నప్పుడు, అవన్నీ ఏంటంటే ఇన్వాలంటరీగా అవన్నీ జరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల వచ్చే నష్టం ఎంత అన్నది అసలు నిజంగా ఈ కోపం వెనక సైన్స్ తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యంతో పాటు చాలా జాగ్రత్తగా ఉంటాం. అంటే మిగతా వాటి అన్నింటికన్నా కూడా మన కోపానికి మన, అంటే మనం ఇప్పుడు ఎందుకు కోపం చెప్పుకుంటాం అంటే అవతల వాళ్ళ మీద కోపంతో మనం అరవచ్చు, లేకపోతే వాళ్ళని సైగ చేసి తిట్టచ్చు, ఆ సిచ్యువేషన్ లో రకరకాలుగా చేయొచ్చు. ఇవతల డ్రైవ్ చేస్తున్న వాడి పొజిషన్ లో ఉన్నవాడి యొక్క మానసిక పరిస్థితి మీద అదంతా ఆధారపడి ఉంటుంది, ఆయన సాధనా క్రమంలో ఎందులో ఉన్నారో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. చైల్డిష్ నేచర్ ఉన్న పెద్దవాడు అనుకోండి తిరిగి చెయ్యిలా చూపించి వాళ్ళని తిడతారు, అదే కొంచెం సంస్కారవంత వ్యక్తి అయితే చెయ్యి ఉల్టా తిప్పి పర్వాలేదు బాబు అని చెయ్యి ఇలా చెప్తారు. యూత్ ఆ ఉడుకు రక్తం ఉన్నవాడైతే విండో దింపి గట్టిగా 4 అరుపులు అరుస్తారు. సో ఇలా రకరకాల, ఇంకోటైతే కారు ఏకంగా దిగి తగ్గు పెట్టుకుంటారు, పోలీస్ స్టేషన్ వరకు వెళ్తారు, చాలా 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 రకాలు జరగచ్చు. కానీ ఈ ఒక్కసారి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ కోపం వచ్చినప్పుడు మనలో ఏం జరుగుతుంది అన్నది ఒకసారి చూద్దామా?
తప్పకుండా. యాక్చువల్గా దీనికి ఒక చిన్న కథ, ఇప్పుడు మనం కోపం వస్తుంది సరే, రాని పరిస్థితి ఎవరికి ఉండదు. ఆ కోపం వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తామో, ఆ కోపం వచ్చినప్పుడు ఇందాక డాక్టర్ కార్ల్సన్ తనను తను నియంత్రించుకుంటాడు అన్న సంకల్పం తీసుకున్నాడు, అంతేగాని తన కోపం రాదు అన్న ఆలోచన రాలేదు తనకి. హీ షుడ్ నాట్ బి కంట్రోల్డ్ బై యాంగర్ బట్ హీ షుడ్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ హిజ్ యాంగర్. సో దానికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఈరోజు స్టోరీ కార్నర్ అయిపోయింది మనకి, మన చందేశ్వరి కార్యక్రమము. ఒక కొడుకు తన తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఇలా నాకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దానివల్ల ఏ దుస్థితి కలుగుతుందో నాకు అర్థం కావట్లేదు, నాకు కొంచెం హెల్ప్ చేస్తావా దీన్ని జయించడానికి అని అడుగుతాడనమాట. అడిగితే వాళ్ళ నాన్న చక్కగా ఒక చిరునవ్వు నవ్వి, సరేరా నేను చెప్పింది చెయ్యి అంటాడనమాట. అని చెప్పి ఒక పెద్ద బాక్స్ ఆఫ్ మేకులు ఇస్తాడు, ఒక సుత్తి ఇస్తాడు. సుత్తిచ్చి బయట వాళ్ళ గార్డెన్లో ఉన్న ఒక ఫెన్స్ చూపిస్తాడు. నాన్న నీకు ఎప్పుడు కోపం వచ్చినా సరే వెళ్ళి ఒక మేకని ఆ ఫెన్స్ మీద కొట్టు అని చెప్తాడనమాట. సరే ఒకరోజు గడుస్తుంది, రెండు రోజులు గడుస్తాయి, తనకి ఎప్పుడు కోపం వచ్చినా సరే ఒక మేకును తీసుకొని వెళ్ళి ఆ ఫెన్స్కి కొడుతూ ఉంటాడనమాట. అలా ఒక 10 రోజులు గడిచిన తర్వాత రోజులో కొట్టే మేకుల సంఖ్య తగ్గిపోతుంది. సో ఫస్ట్ రోజు 30 మేకులు కొట్టిన ఆ పిల్లవాడు లాస్ట్ 10 రోజులు గడిచేసరికి 1 or 2 మేకలు కొట్టాడనమాట. అంటే తనకి ఫిజికల్గా తనకు అర్థమైంది, అయ్యో నాలో కోపం తగ్గింది అని. సో వచ్చి నాన్నకి చెప్తాడు, నాన్న ఫస్ట్ రోజుతో కంపేర్ చేసుకుంటే ఆ మేకులు కొట్టడం వల్ల నా కోపం చాలా తగ్గింది, ఈ 10 రోజులు గడిచేసరికి కేవలం 2 మేకులు కొట్టాను నేను, చూసావా ఎంత ఇంప్రూవ్మెంట్ వచ్చిందో అని అంటాడు. అన్నప్పుడు నాన్న చాలా అద్భుతమైనటువంటి ఒక ఎక్సర్సైజ్ చెప్తాడు ఆ పిల్లవాడికి. సరే నాన్న నువ్వు చేసింది చాలా బాగుంది, నీలో చాలా మార్పు వచ్చింది, ఇప్పుడేం చేస్తావంటే వెళ్ళి నువ్వు ఒక్కొక్క మేకని ఆ ఫెన్స్లోంచి తీసేయి అంటాడు. సరే నాన్న అదేంటి కొట్టడం వరకు తెలుసు కానీ తీయడం ఏంటి అని అనుకుని నాన్న చెప్పింది చేయడానికి పూనుకొని వెళ్ళి ఆ ఫెన్స్లోంచి ఒక్కొక్క మేకుని తీస్తాడనమాట. మొత్తం ఆ 10 రోజులు కొట్టిన మేకలన్నింటినీ తీసిన తర్వాత నాన్న దగ్గరికి వచ్చి ఎంతో సంతోషంగా, నాన్న ఈరోజు ఈ మేకలన్నీ తీసేశాను నాన్న అంటే, సరే చాలా బాగుంది నాన్న నువ్వు చేసిన పని, మేకలన్నీ తీసేసావు, ఒక్కసారి ఆ ఫెన్స్ వైపు చూడు అంటాడు. సో చూసినప్పుడు ఆ అబ్బాయికి చాలా ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కూడా కలుగుతుంది. తను ఎక్కడైతే ఆ మేకులు కొట్టాడో ఆ ఉన్న ప్రదేశంలో పడిన కన్నాలు అలాగే ఉండిపోయాయి. అప్పుడు నాన్న చెప్తాడు, చూసావా నీ కోపంతో ఒక మాట కానీ ఒక చేష్ట కానీ ఒక ఆలోచన కానీ వచ్చినప్పుడు అవతల వాడికి అంత బాధ కలుగుతుంది, నువ్వు కోపంతో అన్న మాట చేసిన చేష్ట వాళ్ళ మనసు మీద వాళ్ళ శరీరం మీద అంత చెరగరాని ముద్రని వేస్తాయి, అందుకే నీ కోపం వచ్చినప్పుడు దాన్ని నువ్వు ఆపుకో, ఆ కోపం వచ్చినప్పుడు ఆపుకున్నప్పుడు చూసావా ఈ ఫెన్స్లో ఇన్ని రంధ్రాలు ఉండేవి కాదు, ఎంతో అందంగా ఆ ఫెన్స్ ఉండేది, అలాగే మన మనోభావాల్ని మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు అవతల వాళ్ళకే కాకుండా మనకి కూడా ఎంతో శాంతత ప్రశాంతత లభిస్తుందని నాన్న ఆ సందర్భంలో చెప్తాడు.
చాలా బాగుంది గణేష్, ఇలాగ నువ్వు చెప్తుంటే ఈ కోపం వల్ల అవతల వాళ్ళకి హాని జరుగుతుంది అన్నది ఎంత నిజమో, వాళ్ళకన్నా కూడా ఎవరైతే కోపాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకి ఎంతో అపకారం జరుగుతుంది అన్నది 100 times నిజం అనమాట. దాన్ని మనం తెలుసుకోవాలి. ఇందాక చెప్పుకున్నట్టు దీని వెనక సైన్స్ ఏంటి అంటే, మనకు తెలియకుండా ఎన్నో రకాల హార్మోన్స్ మనలో రిలీజ్ అవుతాయి. మనం అనుకుంటాము బీపీ వచ్చిందండి, హై బీపీ అంటారు, లేకపోతే షుగర్ వచ్చింది, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ప్రతి దానికి వెనకాతల మన మనోభావాల వల్లనే ఇవన్నీ వస్తాయని చెప్తారు. అన్నింటికీ కూడా కోపం చాలా ముఖ్య కారణం అని సైంటిఫిక్ గా కూడా వాళ్ళు ప్రూవ్ చేశారు. రకరకాల హార్మోన్స్ కోపం వచ్చినప్పుడు ఎలా రిలీజ్ అవుతాయి, ఆ రిలీజ్ అయినప్పుడు ఈ హార్మోన్స్ అన్ని ఏం చేస్తాయంటే సాఫీగా జరగాల్సిన మన శరీరం లోపల పరిస్థితిని షేక్ చేసేస్తే, అతలా కుతలం చేసినప్పుడు ఆటోమేటిక్ గా నర్వ్స్ అన్ని బ్లడ్ వెళ్తున్న నర్వ్స్ అన్ని ఇలాగ దగ్గర కూర్చించుకుపోతాయి, దాంతో బ్లడ్ స్ట్రీమ్ వెళ్లాల్సిన దానికన్నా స్పీడ్ గా ఆ సన్నం దాంట్లోంచి వెళ్ళాలి అందులో ఫోర్స్ పెరుగుతుంది, దాంతో బీపీ రైజ్ అవుతుంది, గుండె వేగంగా కొట్టుకుంటుంది. అంతేకాకుండా మన కోపం వచ్చినప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి బుర్రలోని చెమటలు పట్టేస్తాయి, ఆటోమేటిక్ గా నరాలన్నీ బిగుసుకుపోతాయి, పళ్ళు బిగించేస్తాం, మొహంలో ఎర్రగా చేసేస్తాం, కళ్ళు ఇంత పెద్దగా చేసేస్తాం, అలా మనలో తెలియకుండా మార్పులన్నీ జరిగిపోతాయి. మనం అనుకుంటే ఒక్క ఆలోచనే కదా అని, కానీ ఆ ఒక్క ఆలోచన ఫిజికల్ గా మన హెల్త్ ని ఎంత పాడు చేస్తుందో అనేది మనకు తెలియకుండా పోతున్నది అనమాట. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనం అబ్జర్వ్ చేయాల్సింది, మన కోపం వచ్చినప్పుడు బాగా వేగంగా మనం ఊపిరి పీల్చుకుంటాం, మామూలుగా కూల్గా ఉన్నప్పుడు తీసుకున్న దానికన్నా ఒక 100 times ఎక్కువ సార్లు దీన్ని ఎక్స్ప్రెస్ చేయడంలోని మన శ్వాస వేగం పెరిగిపోతుంది. మనకు సైంటిఫిక్ గా కూడా ఉన్నది, తర్వాత మన ఆధ్యాత్మిక పురోగతిలోని మన సాధనలో చెప్తారు కదా, మన ఆయుష్ అంతా ఎందులో ఉంది అంటే ఇన్ని శ్వాసలోని కౌంట్ ఉన్నది. అన్ని శ్వాసలు అయిపోగానే మనం ఇంకా ప్రాణం ఈ దేహాన్ని విడిచిపెడుతుంది అనమాట. అంటే సపోజ్ 10,000 శ్వాసలు కౌంట్ మనకు ఉందనుకో, మనకు కోపం వచ్చినప్పుడు ఒక 100, 1 నిమిషంలో 10 చేయాల్సింది 1,000 శ్వాసలు ఎక్స్ట్రా తీసుకుంటే అన్ని క్షణాలు మన జీవితంలో అన్ని రోజులు అన్ని సంవత్సరాలు తగ్గిపోయినట్టే కదా. అంటే మనకి మనం హాని చేసుకుంటున్నాం పక్క వాళ్ళకన్నా కూడా.
సో
కాబట్టి ఇంత చెప్
సో ఈ పరిస్థితిలో మనం స్వామి మనకి మార్గదర్శిగా నిలిచి అసలు 45 నిమిషాలు మనకు తెలియకుండా ఇప్పుడు ఈ క్షణంలో గడిచిపోయాయి, అంటే కోపం అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి మనకి ఇంత సమయం పట్టింది. అంటే ఇంత సమయమే కాదు, ఇంకా ఎన్నో ఈ పర్టికులర్ ఎనిమీని మనం దూరం చేసుకోవడానికి చాలా కూలంకుషంగా మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఏ క్షణంలోనైనా సరే మన మీద అది జయించి మనల్ని అతపాతాడానికి తోస్తుంది అని స్వామి చెప్తారు. సో ఆ స్వామి చెప్పినటువంటి ఆ డిస్కోర్స్ క్లిప్ని మనం వింటూ ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ఆపుదాం. వచ్చే భాగంలో మనం ఈ కోపాన్ని ఎలా జయించవచ్చు, ఈ కోపం వల్ల మనం భగవంతుడికి ఎలా దూరం అవుతాము, దానివల్ల వచ్చే పరిణామాలు ఏంటి, ఇలాంటి విషయాలు మనం ఇంకా కూలంకషంగా తెలుసుకుందాము. మరి స్వామి చెప్పినటువంటి ఈ ఉపన్యాసంలో చాలా 1 నిమిషమే ఉంటుంది స్వామి చెప్పింది, కానీ 1 నిమిషంలో ఈ కోపం అనేది మనిషికి కానీ ఒక సాధకుడికి కానీ ఎలాంటి పరిణామం తీసుకొస్తుంది అనేది స్వామి వివరంగా చెప్తారు. సో అది వింటూ ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మనం ముగిద్దాము. శ్రోతలందరికీ శ్రోతలందరూ మన్నించాలి, ఇంత తక్కువ వ్యవధిలో ఈ మాత్రం పాయింట్స్ ఏమేమి కవర్ చేయగలిగాము. వచ్చే భాగంలో ఇంకా మరిన్ని చక్కని విషయాలతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాము. అంతవరకు శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి నుండి గణేష్, స్వప్నక్క మీ నుండి సెలవు తీసుకుంటూ మరికొద్దిసేపట్లో మీరు బ్రదర్ చందు విజయ్ అందించే లవ్ టు లవ్ కార్యక్రమాన్ని వింటారు. ఏషియా స్ట్రీమ్కి ట్యూనే ఉండండి. అంతకన్నా ముందు స్వామి చెప్పినటువంటి ఈ చక్కని ఉపన్యాసాన్ని వినండి. సాయిరాం.
సాయిరాం.
మానవులకు కామక్రోధ లోభములు ఈ మూడు కూడాను ఆధ్యాత్మికానికి పరమ శత్రువులు.
ఫర్ స్పిరిచువల్ పాత్ కామాది డిజైర్ క్రోధాది యాంగర్ మోహాది అటాచ్మెంట్ ఆర్ వర్స్ట్ టు ది ఎనిమీస్.
కోపము కలిగినటువంటి వాడికి ఏం ఫలిస్తుంది?
వాట్ ఇస్ దట్ యు వుడ్ అచీవ్?
కోపము కలిగిన వారికి ఏ పనియు ఫలింపకుండు.
ద వన్ ఫుల్ ఆఫ్ యాంగర్ విల్ నెవర్ బి సక్సెస్ఫుల్ ఇన్ ఎనీ టాస్క్.
ఎగ్గును కలుగును.
యు హావ్ ప్రాబ్లమ్.
పాప పనులను చేయును.
యు కమిట్ సిన్ఫుల్ డీడ్స్.
పొమ్మనిపించుకును.
ఎవ్రీబడి విల్ హావ్ స్కార్న్ఫుల్ లుక్.
తన కలిమి భంగపుచ్చును.
హి రూయిన్స్ హిస్ ప్రాపర్టీ.
తనకు గల గౌరవము దగ్ధము చేయును.
హి లూజెస్ హిస్ రెస్పెక్ట్.
తన వారల కడసేయును.
హి విల్ బి సెపరేటెడ్ ఫ్రమ్ హిస్ పీపుల్.
జనులకు కోపము వలన సర్వము చెడుగును.
అండ్ పీపుల్ లూజ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దిస్ యాంగర్.
ఈ భాగవతము లోపల ఈ హిరణ్యకశిపుడు ఒక క్రోధం అనేటువంటి స్వరూపాన్ని ధరించాడు.
ఇన్ దట్ ఎపిక్ భాగవత హిరణ్యకశిపు ఇస్ ఎ సింబల్ ఫర్ యాంగర్.
సంవత్సరం సాధన చేసినప్పటికీ ఒక్కతూరి కోపం వచ్చిందా సర్వము నాశనమైపోతుంది.
ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ పీరియడ్ ఆఫ్ పెనెన్స్ వెన్ అవుట్ ఆఫ్ ఫ్యూరీ ఆఫ్ యాంగర్ ఎవ్రీథింగ్ వుడ్ బి వేస్టెడ్.
కనుక ఈ మూడింటిని మనం అదుపులో పెట్టుకోవాలి.
సో ఐ హావ్ టు కంట్రోల్ ఆల్ దిస్ త్రీ.
వినుదా తరయ్యదా నీ దయ చ ఓ